శ్లోకం సంఖ్య 2. సన్యాసమితి
ప్రాహుః
యోగం తం విద్ధి పాండవ హి
సంకల్పః
యోగీ న భవతి
కశ్చన.
యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న సంకల్పో యోగీ భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన.
యోగీ భవతి కశ్చన.
యం దేనిని సన్యాసమితి సన్యాసమని ప్రాహు చెప్పుదురో యోగం దేవదేవునితో సంయోగమని తం దానిని విద్ధి తెలుసుకొనుము పాండవ ఓ పాండుకుమార హి నిశ్చయముగా అసన్యస్త విడువకుండా సంకల్ప ఇంద్రియ ప్రీతి వాంఛను యోగి దివ్య జ్ఞానము గల యోగి నా భవతి కాజాలడు కశ్చన ఎవ్వడును. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం ఏది సన్యాసం అని పిలువబడునో దానిని యోగమనియు నీవు తెలుసుకోండి. ఓ పాండుకుమార ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగము చేయందే ఎవ్వడును యోగి కాజాలడు. భాష్యం జీవునిగా తన నిజస్థితిని సంపూర్ణముగా తెలిసి తద్రీతి వర్తించుటయే నిజమైన సన్యాసయోగము అనబడు. నిజమునకు జీవునికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అతడు శ్రీకృష్ణ భగవాను తటస్థ శక్తి అయినట్టివాడు. అతడు బాహ్యశక్తిచే బంధితుడైనప్పుడు బద్ధునిగాను మరియు కృష్ణ భక్తి రసభావితుడైనప్పుడు నిజమైన సహజ స్థితిని పొందిన వానిగను తెలియబడు. కనుకనే మనుజుడు పూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు సర్వ విధములైన ఇంద్రియ భోగ కర్మల నుండి దూరుడైయుండును. భౌతికాసక్తి నుండి ఇంద్రియములను నియమించు యోగులు ఈ పద్ధతిని అభ్యసింతురు. కాని కృష్ణ భక్తి భావన యందున్నవాడు కృష్ణ పరములు కానటువంటి కర్మల యందు ఇంద్రియములను నియుక్తము చేయు అవకాశమే లేదు. కనుకనే కృష్ణ భక్తి రసభావితుడు ఏకకాలమున సన్యాసియు మరియు యోగియు అయ్యున్నాడు. జ్ఞాన యోగ విధానములందు తెలుపుబడి జ్ఞానము ఇంద్రియ నిగ్రహమను వాని ప్రయోజనము కృష్ణ భక్తి భావనయందు అప్రయత్నముగానే సిద్ధించును. మనుజుడు స్వార్థపూరిత కర్మలను విడువలేనిచో అట్టి జ్ఞానము యోగము నిరర్ధకములే కాగలవు. స్వార్థపూరితము చింతను విడిచి శ్రీకృష్ణ భగవానునికి ప్రియమును గూర్చు కూర్చ సిద్ధమవుటయే జీవుని ముఖ్య లక్ష్యమై ఉన్నది. కనుకనే కృష్ణ భక్తి భావన ఎందున్నటువంటి వాడు ఎటువంటి స్వీయానందము కొరకు కోరికను కలిగి ఉండక సదా శ్రీకృష్ణునికి ఆనందము నొసగుటందే నియుక్తుడైయుండును. కర్మ చేయక ఎవడునూ ఉండలేనందున శ్రీకృష్ణ భగవానుని గూర్చిన జ్ఞానము లేనివాడు స్వీయ తృప్తికర కార్యమునందు నియుక్తుడగును. కనుక వాస్తవమునకు కృష్ణ భక్తి రసభావిత కర్మ ద్వారా సర్వ ప్రయోజనములు మనుజునకు సంపూర్ణముగా సిద్ధింపగలవు. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వామి నామే నమస్తే సా. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దీని ప్రకారం చూస్తే ఈ శ్లోకం ప్రకారం మాయావాద సన్యాసం అనేది బూటకం. ఒక విధంగా చెప్పాలంటే అది బూటకమే, కేవలం మోసపూరితమైనది. ఏంటి కర్మ సన్యాసం అనేది. ఇంకొక విధంగా చెప్పాలంటే అందులో అంత మోసమేమి లేదు, కానీ ఆధ్యాత్మిక జీవనం అనేది లేదు. కర్మ సన్యాసం ఆధ్యాత్మిక జీవనం అనేది లేదు. ఇది ఎలా అర్థం చేసుకోవడం? దీని ముందల శ్లోకంలోనే మనం చూసాం, మొదటి శ్లోకం 6వ అధ్యాయం మొదటి శ్లోకం ఏమని చెప్తుంది? ఎవరికి ఈ ధ్యానం అవసరం అని చెప్తుంది? ఎవరికి అవసరం ధ్యానం? ఎవరైతే ఎప్పుడు ఏదో ఒక పాపమో పుణ్యమో రెండిట్లో ఏదో ఒక దాంట్లో నిమగ్నం అవుతూ ఉంటాడో వాడికి ఈ రెండింటి నుంచి దూరం చేయడం కోసం అడవులకు వెళ్ళి ధ్యానం చేసుకోమని చెప్తుంది. యోగాసనాలు వేసి ఇంద్రియ అంటే దేహ చేతనలు ఎవరైతే ఉంటారో ఈ రెండింటి నుంచి దూరం చేయడం కోసం వాడికి అటువంటి వాడికి శాస్త్రం చెప్తుంది ధ్యాన యోగం చేయమంటుంది. ఎందుకని? కనీసం ఆ స్థాయి నుండి అయినా ఏదో ఒక రోజు తిరిగి ఆత్మస్థాయికి, ఆత్మ నుండి పరమాత్మ స్థాయికి, పరమాత్మ నుండి భగవంతుడి స్థాయిలో ఆత్మ సాక్షాత్కారం పొందుతాడేమో అనే పొందడానికి అతనికి అవకాశం ఇవ్వడానికి. కానీ అందులో ఆ విధంగా చేయడంలో ఎటువంటి ఖచ్చితమైన నిర్దిష్టత లేదన్నమాట. నిర్దిష్టంగా ఇతను తప్పకుండా ఆత్మ స్థాయికి చేరుకుంటాడు అనేది ఏం లేదు ఆత్మను అర్థం చేసుకోగలడాన్ని. ఎందుకని? కేవలం ఈ ఆసనాలు వేయడం ద్వారా కొన్ని యోగ సిద్ధులు పొందినట్లయితే ఆత్మను గురించి మర్చిపోయి యోగ సిద్ధుల్లో పడిపోయే అవకాశం ఉంది. యోగ సిద్ధుల మాయలో ఒక సిద్ధ పురుషుడిలాగా అయి ఇంద్రజాలం మహేంద్రజాలం చేసి జనంలో పేరు సంపాదించుకోవచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు. కాబట్టి శ్రీమద్ భాగవతం కూడా ఇటువంటివన్నింటినీ కూడా కపటమైన ధర్మాలు, కైటవ ధర్మాలు అని చెప్తుంది. ఇవన్నీ కూడా కైటవ ధర్మాలు. ఏవైతే భగవంతుడి గురించి నేరుగా చెప్పవు శాస్త్రాలు కానీ, లేదా ధర్మాలు కానీ, లేదా ఏవైనా ఉపనిషత్తులు కానీ, అవన్నీ నేరుగా భగవంతుడి యొక్క సేవకుడు జీవుడు కాబట్టి జీవుడి యొక్క లక్ష్యం భగవంతుణ్ణి సేవించడం, భగవంతుణ్ణి ప్రేమించడం అని తెలియజేయవు. అవన్నీ కూడా కైటవ ధర్మాలు అని చెప్తుంది. కాబట్టి దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈ మాయావాద సన్యాసం, కర్మ సన్యాసం అనేది ఏదైతే ఉందో అది ఎటువంటి సన్యాసం? కైటవ అంటే బూటకం, కపటం, కపట సన్యాసం మాత్రమే. అందువల్లనే ఎవరైతే ఇదంతా కూడా మాయా 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 అని చెప్పే ఈ మాయావాదులు చివరికి ఏం చేస్తారు? ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి వాళ్ళకి మద్దతునిస్తుంటారు. మనం చూస్తాం భారతదేశంలో అనేక మంది సన్యాసులు ఏదో ఒక పార్టీకో, లేదా ఇంకొక దానికో, ఇంకొక ఏదో ఒక సంస్థకో మద్దతునివ్వడం, లేదా ఇలా ఎన్నో సేనలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, లేదా సంఘ సేవ భోజన పథకాలు, లేదా తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళని వరద బాధితులు కాపాడు, తుఫాను వరద ఇదంతా కూడా మాయా. మాయకు సేవ చేయడం ఏంటి? మళ్ళీ బాధితులు కాపాడడం ఏంటి? మొట్టమొదటి అతనే ఇదంతా మాయ అని చెప్పాడు, దూరంగా ఉండాలి, మనందరం దీన్ని వదిలేయాలని చెప్తున్నాడు. మళ్ళీ సన్యాసి కూడా పైగా ఏదో గృహస్థుడా పోని ఏదో పుణ్యం వస్తుందని అనుకోవడానికి కాషాయం వేసుకుంటాడు. చివరికి చెప్పేది అందరినీ కాపాడండి, సంఘ సేవ చేయండి, మధ్యాహ్న భోజన పథకం, లేదా వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం, మందిరాలు కట్టించి అన్న సంతర్పణ చేయడం, ఏదో భగవంతుడి యొక్క వేడుక జరిపి ప్రసాదం ఇస్తే పర్వాలేదు. కానీ ఊరికే ఎటువంటి కారణం లేకుండా పేదల్ని పోషించడం ఇవన్నీ ఎవరైనా చేయొచ్చు, దానికి మందిరం అవసరం లేదు. మనకి మందిరం లేకుండా మనం చేయలేము ఇవన్నీ, బయట చేయొచ్చు. కానీ వీళ్ళు సన్యాసి, మేము సన్యాసులు అనే పేరుతోటి ఆ విధంగా చేస్తూ ఉంటారు. అందుకే ఇదంతా కూడా శాస్త్రంలో అనేక చోట్ల శుష్కం అంటే ఎటువంటి సారం లేదు అందులో వాళ్ళ యొక్క సన్యాసం. కానీ వైష్ణవులు ఏదైతే సన్యాసం తీసుకుంటారు, నిజానికి అది ఇక్కడ చెప్తుంది, నిజంగా కృష్ణుడు చెప్తుంది ఏది కర్మ సన్యాసం కాదు. అసలు సన్యాసం అంటే ఏమంటున్నాడు? ఏది సన్యాసం అని పిలువబడునో దానిని యోగమని నీవు తెలుసుకో. సన్యాసం ఏదైతే ఉందో సన్యాసానికి అనేక అర్థాలు ఇవ్వచ్చు. సన్యాసం అంటే ఇక్కడ సన్యాసం గురించి చెప్పారు, రెండోది యోగం గురించి చెప్తున్నారు. ఒక అంటే ఒక రెండు విధాలుగా ముఖ్యంగా ఇక్కడ అర్థం తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ భౌతిక ఇంద్రియ భోగాన్ని త్యజించడం. రెండో అర్థం ఏంటంటే భగవంతుడికి దగ్గరగా అవడం. సత్న్యాసం అంటే సత్ అంటే భగవంతుడు, భగవంతుడికి దగ్గర కావడం. సన్యాసం అనే ఒకే పదం తీసుకున్నట్లయితే భౌతిక ఇంద్రియ భోగాన్ని త్యజించడం అని వస్తుంది. అయితే ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఎవరి విషయంలో? ఎవరి విషయంలో ఈ రెండు జరుగుతున్నాయి? రెండు ఎవరి విషయంలో జరుగుతున్నాయి అంటే భక్తుడి విషయంలో జరుగుతున్నాయి. అంటే ఇంద్రియ భోగాన్ని వదిలేస్తాడు, భగవంతుడికి దగ్గరగా అవుతాడు. ఎవరు? వైష్ణవుడు. కానీ బూటకపు సన్యాసి ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదట్లో ఇంద్రియ భోగాన్ని వదిలేస్తారు, కానీ తర్వాత మళ్ళీ అహంకారం అనే అహంకారాన్ని భోగిస్తూ ఉంటారు. అంటే నేను ఈ కార్యక్రమాలను చేపిస్తున్నాను, నా ఆధ్వర్యంలో అనేక మందికి ఆహారం, ధనం లేదా ధనం కాదు వస్త్రాలు లేదా పాఠశాలలు కట్టించడం, విద్య లేదా ఆసుపత్రులు కట్టించడం, అంతే అనేక మందికి మేలు జరుగుతుంది అనేది చూస్తారు. అంతేగాని భగవంతుడికి దగ్గర అవడం అనేది లేదు. భగవంతుడికి ఇంకా ఇంకా దూరం అయిపోతూ ఉంటాడు అటువంటి మాయావాది సన్యాసి. ఎందుకని? తానే భగవంతుడు అనుకుంటాడు కాబట్టి. నేను అనేక సార్లు చెప్పుకుంటాను ఇది. ఏంటి? దండగ్రహణ మాత్రేన నరో నారాయణ భవేత్ అని అనుకుంటారనమాట వాళ్ళు. నేను దండగ్రహణం అంటే నేను సన్యాసి దండం తీసుకున్నాను కాబట్టి మీరు కూడా రండి, మీకు సన్యాసి దండం ఇస్తాను, మీరు నారాయణలు అయిపోవచ్చు. నేను అయిపోయాను నారాయణ్ని. ఎవరైతే సన్యాసం తీసుకుంటారో వాళ్ళు నారాయణలు అయిపోతారు. అది కేవలం బోటకం. వాళ్ళని ఎవరైతే ఆ విధంగా సన్యాసం తీసుకుంటారో ఇస్తున్నారో ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్తారు? నరకలోకం. అందులో సందేహమే లేదు. వాళ్ళు ఇక్కడి నుంచి బ్రహ్మజ్యోతికి, మనం అంటాం బ్రహ్మజ్యోతికి, వాళ్ళ యొక్క లక్ష్యం బ్రహ్మజ్యోతే, కానీ బ్రహ్మజ్యోతికి ఎప్పుడు వెళ్ళరు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే ఆత్మ అనేది అర్థం చేసుకోగలరు, వాళ్ళ ఆత్మ అనేది. కానీ అర్థం చేసుకున్న ప్రయోజనం లేదు, తర్వాత కిందకి నరకానికి వెళ్ళిపోతారు. అంటే ఆ బ్రహ్మజ్యోతి అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఈ జన్మలోనే వాళ్ళు ఇక్కడే అనుభవిస్తున్నారు. ఏంటి, నేను ఆత్మని అనేది, అంతకంటే ఇంకేం లేదు. ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళినా అలా ఆ వెలుగు చూసి మళ్ళీ వెంటనే నరకానికి వెళ్ళిపోవడం, నరకం అనుభవించి మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే మనిషి జన్మ లేదా జంతువు జన్మ, అది భగవంతుడి ఇష్టం. వాళ్ళు ఏదైనా ఆ మాయావాది సన్యాసిగా ఉన్నప్పుడు ఏదైనా సుకృతి అంటే వైష్ణవులకి ఏదైనా సేవ చేసి ఉన్నట్లయితే, సుకృతి ఉంటే మంచి జన్మ ఏదైనా రావచ్చేమో, లేదంటే మాత్రం అనేక యుగాలు నరకంలో నరకయాతలను అనుభవించాల్సిందే. కొన్ని యుగాలు యుగాలు మన్వంతరాలు కూడా. కానీ అలా కాకుండా ఈ సన్యాసం తీసుకోకుండా ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకి అన్ని యుగాలు అవసరంలా. ఎందుకని? వాళ్ళు భగవంతుని నిందించడం లేదు, తను ఇంద్రియ భోగం చేసి పాపం చేస్తున్నాడు కానీ భగవంతుని నిందించడం. కానీ ఈ సన్యాసి, మాయావాది సన్యాసి భగవంతుడిని నిందిస్తున్నాడు. కాబట్టి మాయావాది భాష సునిలే హోయి సర్వనాశ్. ఎవరైతే భక్తులు అవుదాం అనుకుంటారో వాళ్ళు ఈ మాయావాదులు ఇచ్చే భాష్యాన్ని వింటారంటే, వింటే వాళ్ళ యొక్క జీవితం నాశనం అయిపోతుంది. భక్తి నాశనం, ఇంకా జీవితం కూడా నాశనం. ఎందుకని? తర్వాత నరకానికి వెళ్ళిపోతాం. చాలా మంది చెప్తారు బయట ఆత్మ పరమాత్మ రెండు ఒకటే, అంతా ఒకటే, నువ్వు ఒకటే, నేను ఒకటే. మనం అడగచ్చు, మీ ఇంట్లో ఉన్న ధనం అంతా మా ఇంట్లో పెట్టేసేయండి, మీ ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న ఒకటే కదా, ఎక్కడుంటాయి? మీ భార్యను కూడా మా ఇంట్లో ఉంచేసేయండి, ఎక్కడుంటాయి? అంతా మాయ కదా. మీ పిల్లల్ని అందరినీ ఇచ్చేసేయండి, మీ ఇల్లు ఖాళీ చేసేయండి, మేము ఉంటాం. మీరు రోడ్డు మీద ఉండండి, రోడ్డు మీద ఉన్నా ఇంట్లో ఉన్న ఒకటే కదా, అంతా మాయే కదా. ఇలా అంటే వాళ్ళు ఇంకా మన మీద యుద్ధానికి దిగుతారు. కానీ వాళ్ళు చెప్పేది ఇంతే, అంతా మాయే, నేను నా మాయే, నా శరీరం మాయే, నా భార్య మాయే, నా సంతానం మాయే, నా ధనం మాయే, అసలు మొత్తం చూసేదంతా కూడా మాయే. అంతా మాయే అయితే మరి నీ దగ్గర ఎందుకు మొత్తం ఇచ్చేయచ్చు కదా, అవునా కదా? కాబట్టి ఇదంతా మాయ కాదు, ఇదంతా కృష్ణుడు ఇచ్చాడు. భార్య కృష్ణుడు ఇచ్చాడు, సంతానం కృష్ణుడు ఇచ్చాడు, ఈ ఏదైతే సంసారంలో ఉన్న చెట్లు చేమలు పళ్ళు ధాన్యం అంతా కృష్ణుడు ఇచ్చాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? ఓ పాండుకుమార, ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవ్వడును యోగి కాదాలడు. ఇదంతా కూడా ఇంద్రియ ప్రీతి అనమాట. మాయ మాయ అని చెప్పి మళ్ళీ ఎందుకు భార్య, అందమైన భార్య, మంచి సంతానం, మంచి సంపద, పేరు ప్రఖ్యాతులు కోరుకోవడం ఇంద్రియ ప్రీతి. అటువంటి సన్యాసం ఉపయోగం లేదు. చాలా మంది ఈ మాయావాది సన్యాసుల దగ్గరికి వెళ్తుంటారు. వెళ్ళి ఏం చేస్తారు? కోరతారు. ఏం కోరికలు? స్వామీజీ మా అమ్మాయికి పెళ్లి అవడం లేదు, సరే ఈసారికి పెళ్లి అవుతుంది వచ్చే ఏడాదికి, ఇలాగా అనేక దీవెల్ని ఇస్తుంటారనమాట. మాయవదు. నిజానికి కనీసం వాళ్ల వృత్తి కూడా వాళ్ళు చేయడం లేదు. ఏంటి వాళ్ళ వృత్తి? అందరినీ కూడా చెప్పాలంటే మీరు కూడా సన్యసించండి, ఇవన్నీ వదిలేయండి అని చెప్పాలి వాళ్ళు. అలా చెప్పకుండా నీకు ధనం వస్తుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ వ్యాపారం బాగుంటుంది, మీ అమ్మాయికి పెళ్లి అవుతుంది, మీ అబ్బాయికి వీసా వస్తుంది, ఇది చెప్పేది. కాబట్టి ఇంద్రియప్రీతి కోరికను త్యాగము చేయదే ఎవడు యోగి కాజాలడు. నిజమైన యోగి ఎవరు? యోగి నామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన, కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరైతే అంతరాత్మలో మద్గతి అంటే నన్ను గురించి స్మరిస్తూ ఉంటారో వాళ్ళు నిజమైన యోగి. యోగుల్లో కూడా ఉన్నతులు వాళ్లే, అది యోగండి. అంతేగాని ఈ రోజుల్లో కేవలం పద్మాసనం, భుజంగాసనం, రకరకాల ఆసనాలు వేసి చాలామంది కాషాయం ధరించి రకరకాల మందులు తయారు చేసి యోగి 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 అని చెప్పుకుంటున్నారు. ఇంకా తర్వాత వాళ్ళు రాజకీయాల్లోకి దిగుతారు. అదేమి ఆధ్యాత్మిక జీవనం కాదు, కానీ అది ఆధ్యాత్మిక జీవనం అని అనుకుంటాం మనం. అది కేవలం శరీరం కొంచెం ఉపశమనం, ఏంటి, శారీరక ఆరోగ్యం బాగుండడానికి. ఆత్మ ఆరోగ్యం కాదు అది. ఆత్మక ఆరోగ్యం అంటే ఆధ్యాత్మిక జీవనం. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఆత్మ తటస్థమైనది. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది? ఆధ్యాత్మికంగా ఉంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటే, ఆధ్యాత్మిక చేతనంలో ఉంటే, అది అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మ తటస్థమైన శక్తి, కృష్ణుడి యొక్క తటస్థ శక్తి. అలా కాకుండా భౌతికమైన ప్రకృతి అధీనంలోకి వస్తే అది ఎలా ఉంటుంది? ఇంద్రియ భోగం చేయడానికి ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటుంది ఆత్మ. ఈ ఇంద్రియ భోగం అంటే కామం. ఇక్కడ యోగం అంటే ఏంటి? ప్రేమ. యోగం అంటే ఇక్కడ ఇచ్చారు ఏంటి, భగవానుడితో కలయిక. ఎప్పుడు కలుస్తాం? ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు కలుస్తారు? వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం, అనురాగం, ప్రేమ ఉంటే కలుస్తారు, లేదంటే కలవరు. ఇక్కడ భగవానుతో కలయిక అంటే కలిసిపోయి ఏకం అవ్వడం అనేది చెప్పలేదు. ఇక్కడ యోగం, యోగ అంటేనే రెండింటి కలయిక అని, రెండింటి కలయిక అంటే ఒకటే అయిపోవడం అనేది చెప్పలేదు. ఇక్కడ ఇద్దరు కలుస్తున్నారంటే వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారని చెప్తాం ఎప్పుడైనా? లేదు, ఇద్దరు కలిశారు అంతే. వాళ్ళు ఎప్పుడు విడిగానే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ భగవానుతో కలయిక యోగం, యోగం అంటే భగవానుతో ఏ విధంగా కలుస్తాం? ఏదో ఒక పని ద్వారా కలుస్తాం మనం. అంటే ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఎందుకు కలుస్తారు? ఏదో ఒక విషయాన్ని చర్చించుకోవడానికో, ఇంకొకటో ఇంకొకటో ఇంకొకటో. వీటన్నిటిలో ఏమి ఉంది నిగూఢంగా అంటే సేవ. ఇద్దరు స్నేహితులు ఒకరికొకరు సేవ చేసుకుంటారు. భార్య భర్త కలిసినప్పుడు భార్య భర్తకి సేవ చేస్తుంది. అదేవిధంగా ఒక తల్లి కొడుకు కలిసినప్పుడు కొడుకు తల్లికి సేవ చేయడం, లేదా తల్లి కొడుకు సేవ చేయడం అనేది జరుగుతుంది. ఇద్దరు ప్రియురాలు ప్రియుడు కలుసుకున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు సేవ చేసుకుంటారు. ఒకళ్ళ ఆనందం కోసం ఒకళ్ళు అనేక వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేసుకుంటారు. ఇది కలయిక. ఇక్కడ భగవానుతో కూడా అదేవిధంగా సేవతో కూడిన సంబంధం ఉంది. ఎవరికి? జీవుడికి, ప్రతి జీవుడికి. కానీ భక్తుడికి ఏదైతే, భక్తుడు ఎవరైతే ఉన్నారో అతనే నిజమైన యోగి. ఎందుకని? భక్తుడు అంటేనే భక్తియుక్త సేవతో, భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి అతనికున్న సంబంధం నిజమైనది. దాన్ని పెంపొందించుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, అతను గృహస్థుడైనా ఉండొచ్చు, సన్యాసి అయినా ఉండొచ్చు, లేదా బ్రహ్మచారి అయి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా నిజానికి సన్యాసులే. ఎందుకని? వాళ్ళందరూ ఇంద్రియ భోగాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వదిలేశారు. కొంతమంది ఆ మార్గంలో ఉన్నారు. అలా కాకుండా కేవలం కాషాయాన్ని ధరించి నేను సన్యాసిని అయిపోయి హిమాలయాల్లో కూర్చోవడము, లేదా ఒకే ఇంట్లో కూర్చొని పొద్దునే తిని గలాగా ఒక రాయిలా కూర్చొని, లేదా ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ దిక్కులు చూస్తూ కూర్చుంటే అది ఉపయోగం లేదు. అలాగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేస్తారు ఆ విధంగా, లేదా మూడేళ్ళు, తర్వాత మళ్లీ మామూలే. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఇంద్రియ భోగంలో నిమగ్నం అవడమే. అంటే ఎక్కువగా ఆహారం తినడం, ఇటువంటి ఆహార నిద్ర భయమైతనంలో పాల్గొనకపోయినా అహంకారాన్ని తృప్తిపరచుకోవడం కోసం ఏం చేస్తుంటారు? పేరు, పూజ, లాభ ప్రఖ్యాతుల కోసం పాటు పడుతుంటారు. కానీ అప్రయత్నంగానే భక్తుడికి ఈ ఇంద్రియ భోగం అనేది వదిలేస్తాడు, ప్రయత్నం లేకుండా. ఎందుకని? అందులో నియమాలు ఉన్నాయి. ఏంటి? కృష్ణుడికి ఇచ్చిన తర్వాతే మనం తీసుకోవాలి ప్రసాదం. కాబట్టి అతను సొంతగా అతనికి ఇష్టం వచ్చిందల్లా తీసుకోవడానికి వీల్లేదు. ఏదైతే కృష్ణుడు తీసుకొని మనకి ఇస్తున్నాడో అదే ప్రసాదంగా స్వీకరిస్తాడు. అతనికి వేరే ఏదో వ్యాపకాలు అవసరం లేదు. ఖాళీ సమయంలో ఏం చేయాలని, ఎప్పుడు జపం చేస్తూ ఉండొచ్చు, పుస్తక వితరణ చేస్తూ ఉండొచ్చు, భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ ఉండొచ్చు, ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు మనసులో ఏ విధంగా ఇంకా భక్తుల్ని పెంచాలి, ఏ విధంగా ఈ యొక్క కృష్ణ భక్తి ప్రచారం చేయాలి అని. కాబట్టి భక్తుడు సహజంగా ఈ రెండింటిని పొందడు, ఏ రెండు అవుతాడు, ఏది సన్యాసి అవుతాడు, యోగి అవుతాడు భక్తుడు. ఈ రెండు అవ్వడానికి అతనేదో ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన పని లేదు. కానీ బయట ఈ విధంగా ఎవరైతే మాయావాదులు అనేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఈ రెండింటి నుంచి దూరంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, నేను నిన్న కాకరకాయ కూర తిన్నాను, ఒక మాయావాది సన్యాసి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కాకరకాయ కూర పెడుతున్నాడంట ఆ సన్యాసికి ఇష్టం అని, అందుకని ఇక నేను కాకరకాయ కూర తిన్నాను, లేదా నాకు కేవలం ఈ కాకరకాయ కూర ఇష్టమా, నేను ఇంకేది తిన్నా అని అన్నాడంట. అదేంటి, అంతా మాయ కదా, ఏదైతే ఏంటి, నీకు కాకరకాయ కూర అయినా తిను, లేదంటే పెరుగుతోట కూర అయినా తిను, నేనేది ఇస్తే అది తిను, నీకు ఎందుకు అడుగుతున్నావు నాకు ఇది వద్దు ఇంకోటి కావాలని, అంతా మాయ కదా, ఏదైనా తినొచ్చు, ఏది ఇస్తే అది తిను అంతే, అంతా ఒకటి కదా నీ దృష్టిలో, అలాగా ఉంటారన్నమాట. అందులో ఎటువంటి సారం లేదు. మనం అలా కాదు, కృష్ణుడికి మంచి మంచి ఏది చేదు పులుపు తీపి అన్ని రకాల పదార్థాలు కృష్ణుడికి అందిస్తాం, సారం ఉంది ఇందులో. కృష్ణుడు అన్ని రకాలు తీసుకుంటాడు. ఇవి నిజానికి మన శరీరానికి అవసరం, ఆత్మకి కూడా అన్ని రకాల రుచులు అన్ని రకాల రసాలు అవసరం ఆత్మకి. ఆత్మ రసో వై సహా అని చెప్తుంది శాస్త్రం. ఆత్మ రసో వై సహా అంటే ఆనందం అనుభవించడంలో ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటుంది ఆత్మ. మరి అటువంటి ఆనందం అనుభవించడం తహతహలాడుతున్నప్పుడు ఇదంతా మాయ, మొత్తం మాయ, తినడం లేదు, తాగడం లేదు, ఏమీ లేదు, సేవ లేదు, కేవలం నిర్విశేషం, అసలు విశేషమే లేదు ఇందులో, ఎలా ఉంటుంది మరి రసం ఏంటి? మరి రసో వై సహా, రసం ఉండడం అంటే ఆనందం, ఆనందం ఉంది. ఆనందం లేనప్పుడు విశేషం లేకుండా ఆనందం ఎలా ఉంటుంది? విశేషం ఏదైనా ఉంటేనే ఆనందం వస్తుంది. మనకి ఏదైనా ఒక విశేషమైన కార్యక్రమం జరిగినప్పుడు చాలా ఆనందంగా ఉంటాం మనం, అంతే కదా. మరి ఆ విశేషం ఏమీ లేకుండా ఆనందం ఎలా వస్తుంది? కానీ మాయావాది మూర్ఖులు, నిజానికి చెప్పాలంటే ఈ మాయావాదులు రాక్షసులు. పద్మపురాణాలు చెప్పబడింది ఏంటి, కలియుగంలో ఈ రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మాయావాదాన్ని ఆశ్రయిస్తారనమాట. మాయావాదాన్ని ఆశ్రయించి నేను భగవంతుడు ఒకటే అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ మూర్ఖులైన జనులు రజోగుణం తమో గుణంలో, ముఖ్యంగా తమో గుణంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఆకర్షితులై అవును మనం భగవంతుడే అని చెప్తారు. కానీ పూర్తి ఇంద్రియ భోగం చేస్తారు. ఆచరించేది ఆ మాయావాదం, చేసేది పెద్ద పెద్ద వ్యాపారాలు, బంగార వ్యాపారం, బట్టల వ్యాపారం. మళ్ళీ చివరికి వెళ్ళేది ఓకే ఇది ఈయన మా గురూజీ, ఏం ఉపయోగం ఏమి లేదు, గురూజీయే నువ్వేం చేస్తున్నావు ఏమి లేదు, ఉదయం లెగవగానే దండం పెట్టుకోవడం, నీకు ఏదైతే రకరకాల వ్యసనాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూనే ఉంటాం, మద్యం సేవించడం ఇవన్నీ ఏది వదలడం అనమాట. ఎందుకని ఆ గురూజీ ఉండేది, ఆ గురూజీ ఉండేది ఆశీర్వాదం ఇవ్వడానికి, మన భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకా మనం ముఖ్యంగా అతనికి విరాళాలు ఇవ్వాలి, అతన్ని మంచి మంచి కారుల్లో తిప్పాలి, ఇది వాళ్ళకి కావాల్సింది. అంతేగాని మనం ఆత్మ భగవంతుడు ఉన్నాడు దానికోసం నువ్వు నియమాలు పాటించాలి, రోజు నామం చేయాలి, కృష్ణుడు భగవంతుడు ఇదంతా చెప్పడం ఉండదు, ఉంటుందా? మనం అలా చెప్తే ఎవరు రారనమాట. ఎందుకని అందరికి కూడా భౌతిక కోరికలు తీర్చుకోవడంలోనే ఆనందం ఉంది అనుకుంటున్నారు, ఆత్మని వదిలేశారు, విస్మరించారు ఆత్మని, విస్మరించి కేవలం భౌతికమైన ఇంద్రియాల భోగం గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి ఇంద్రియ భోగానికి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ మాయావాదులు, ఏంటి ఆధ్యాత్మిక జీవనం అనే పేరుతోటి కేవలం వాళ్ళకి చేయగొట్టి వాళ్ళకి విరాళాలు ఇచ్చి వాళ్ళని సుఖంగా, అంటే ఎటువంటి శ్రమ లేకుండా, శారీరక శ్రమ లేకుండా వాళ్ళని కూర్చోబెట్టవచ్చు. వాళ్ళు కూర్చోబెడతారు కాబట్టి వాళ్ళు ఆ తత్వాన్ని ఆశ్రయించి ప్రచారం చేస్తారనమాట. ఇది కలియుగంలో ప్రబలంగా ఉంటుంది ఈ మాయావాదం. మనం చూసినట్లయితే పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అనేక రకాల వాళ్ళందరూ కూడా చివరికి చెప్పేది ఇదే, మాయావాదమే, నువ్వు నేను ఒకటే, భగవంతుడు ఒకటే, అంతా ఒకటే, ఆత్మే సత్యం, మిగతాదంతా కూడా బూటకమే అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఈ కృష్ణ భక్తి ఏదైతే ఉందో, కృష్ణ చైతన్య యొక్క సారాంశం ఇక్కడ ఇచ్చారు. ఏంటి? శ్రీకృష్ణ భగవానునికి ప్రియమును గూర్చ సిద్ధమగుటయే జీవుని ముఖ్య లక్ష్యమై ఉన్నది. ఇది లక్ష్యం. జీవుని ముఖ్య లక్ష్యం ఏంటి? కృష్ణుడికి ఆనందం కూర్చడం, ప్రియమును కూర్చడం మాత్రమే లక్ష్యం. ఇంకా ఏది కాదు. నా యొక్క ఇంద్రియ భోగమో, నా సంతానమో, నా భార్యో, లేదా నా దేశమో. ఇంకా కొంతమంది దేశభక్తి దేశభక్తి అని పాటుపడుతూ ఉంటారు ఈ సన్యాసులు. అంటే వాడు ఈ దేశానికి చెందినవాడా? ఆత్మ వాడు బ్రహ్మజ్యోతి అని చెప్తాడు. బ్రహ్మజ్యోతి భారతదేశానికి చెందిందా? పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళడానికి లేదా బ్రహ్మజ్యోతిలోకి? వాళ్ళకి చెందింది కాదా? కనుకనే కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు ఎటువంటి స్వీయానందము కొరకు కోరికను కలిగి ఉండక సదా శ్రీకృష్ణుని ఆనందము నొసగుట ఎందే నియుక్తుడై ఉండును. ఇది గుర్తుంచుకోవాల్సింది. భక్తుడైన వాడు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క ఆనందం కోసం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. దాన్నే భక్తియుక్త సేవ అంటారు. ఆత్మేంద్రియ ప్రీతి వాంచ తారణం కామ్, దాన్ని కామం, మన ఇంద్రియ ప్రీతి కోసం చేసేదే కామం. ఏదైనా కావచ్చు, మన వివాహం చేసుకోవడం, సంతానం, మనకు ఉద్యోగం రావడం, మన బంధువులకి ధనం రావడం, ఇదంతా కూడా కామమే. ప్రతి ఒక్కటి తల్లిదండ్రులతో మంచి సంబంధం కలిగి ఉండడం, వాళ్ళకి సేవ చేస్తూ ఉండడం. ఎందుకని? వాళ్ళకి సేవ చేస్తుంటే వాళ్ళు మనకు ఆశీర్వదిస్తే మన ఇంద్రియ భోగం బాగుంటుంది. ఇదంతా కూడా కామమే. ఇందులో ఏమాత్రం ప్రేమ లేదు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు కేంద్ర బిందువుగా ఉంటాడో మనం చేసే పనుల్లో, అప్పుడు మన అమ్మ నాన్నల్ని అందరినీ కూడా సేవించవచ్చు. వాళ్ళు కూడా కృష్ణుడు సేవ చేస్తే భార్యకు కూడా సహాయం చేయొచ్చు, సంతానానికి సహాయం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అందరూ కృష్ణుడి సేవకులు అయితే వాళ్ళు, వాళ్ళకి మనం ఎంతైనా సేవ చేయొచ్చు. అది ప్రేమ అంటారు. అప్పుడే అది ప్రేమ, లేనప్పుడు మొత్తం కామమే. తల్లిదండ్రుల పట్ల ఉండేది కామమే, శాస్త్రం చెప్తుంది. అదంతా కూడా మన ఇంద్రియ ప్రీతి కోసం చేస్తున్నాం. అదంతా కృష్ణుడి కోసం చేస్తున్నావా ఏదైనా? లేదు. కాబట్టి అది ఏమవుతుంది? కామమే అవుతుంది, ప్రేమ అవ్వదు. వాస్తవమునకు కృష్ణ భక్తి రసభావిత కర్మ ద్వారా సర్వ ప్రయోజనములు మనుజునకు సంపూర్ణముగా సిద్ధింపగలవు. చాలా మంది అనుకుంటారు కృష్ణ భక్తి చేస్తే మరి మాకు ధనం వస్తుందా, మాకు ఆహారం, మాకు కావాల్సిన సదుపాయాలు వస్తాయి? వస్తాయి. కృష్ణుడు చెప్తున్నాడు యోగక్షేమం మహామ్యహం అని. నేను చూసుకుంటాను ఎవరైతే అనన్యశ్చింతయంతో మాం, ఎప్పుడు నన్ను నా గురించి పాటుపడుతూ నన్ను నా గురించి ఆలోచిస్తూ నా ఆనందం గురించి ఆలోచిస్తారో, నేను వాళ్ళకంటే ఎక్కువగా నేను వాళ్ళ ఆనందం గురించి ఆలోచిస్తానని చెప్తున్నాడు కృష్ణుడు. ఇది చెప్పరన్నమాట మాయావాదులు. ఎందుకని? వాడికి ఈర్ష్య హృదయంలో. ఎవరి పట్ల? కృష్ణుడి పట్ల. ఏంటి, కృష్ణుడే ఎందుకు భగవంతుడు, నేను భగవంతుడు, ఈశ్వరోహం అహం భోగి, నేను ఈశ్వరుణ్ణే, నేను కూడా భోగిస్తాను, నేను ఆనందిస్తాను. చివరికి ఏంటి, ఆనందం కూడా లేదని చెప్తాడు. నిజానికి చెప్పాలంటే ఇది అసలు తత్వమే కాదు. ఈ మాయావాదం అనేది ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. భిన్నంగా కాదు, పూర్తి వ్యతిరేకంగా. ఒకది ఇక్కడ చెప్పే మాటకి తర్వాత చెప్పే మాటకి రెండు వ్యతిరేకంగా ఉంటాయి. మనం కానీ ఆలోచించినట్లయితే సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తే కావు ఎప్పటికి కూడా పూర్తి వ్యతిరేకాలు. ఈశ్వరోహం మహంభోగి, నేనే దేవుణ్ణి, నేను ఆనందించడానికి ఉన్నానని. ఇంకొక వైపు ఏమని చెప్తాడు, మనం అసలు ఆనందించకూడదు, ఆనందమే లేదు. అదేంటి ఇదన్నమాట ఈ మాయావాదుల యొక్క పరిస్థితి. కాబట్టి ఎవరైతే ఆ మాయావాదుల వాళ్ళు చెప్పే తత్వం అనేది ఉందో, తత్వం అని వాళ్ళు అనుకొని ప్రచారం చేస్తుంటారో, అదంతా కూడా కేవలం బూటకం. వాళ్ళ సన్యాసం బూటకం. వాళ్ళందరూ కూడా రాక్షస సంతతి. ఇది ఎవరైనా వింటే ఏంటి వీళ్ళకి ఇంత అహంకారమా అని అనుకుంటారు. కానీ ఇది నేను చెప్పడం లేదు, కృష్ణుడు చెప్తున్నాడు. నమా దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా, మూఢులు నరాధములు నాకు శరణాగతి పొందరు. ఎందుకని? మాయాపహృత జ్ఞాన, వాళ్ళ యొక్క జ్ఞానం మాయ తీసేసుకుంది. ఆసురి భావం ఆశ్రిత, ఏంటి అసుర లక్షణాలు కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ అసుర లక్షణాలను ఆశ్రయించారు. ఏంటి అసుర లక్షణాలు? కృష్ణుడికి సేవ చేయండి, కృష్ణ భక్తులకి సేవ చేయండి, కృష్ణుడు లేడు, ఇది అసలు లక్ష్యం. కాబట్టి జీవితం యొక్క లక్ష్యం కృష్ణుడికి సేవ చేయడం, కృష్ణుడి యొక్క ప్రేమని పొందడం, కృష్ణుడి ఆనందం కోసం మాత్రమే కేవలం పనిచేయడం, అదే భక్తియుక్త సేవ. అంతేగాని భక్తి 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 అంటే నాకు కృష్ణుడు ఇష్టం కానీ నేను మాంసం తింటాను అన్ని చేస్తాను, నాకు కృష్ణుడు ఇష్టం ఇంట్లో విగ్రహం పెట్టుకుంటాను కుదరదు, అది భక్తి కాదు. కృష్ణుడి ఇష్టం, కృష్ణుడు భక్తుండంటే నాలుగు నియమాలు పాటించాలి, ప్రతిరోజు జపం చేయాలి, ప్రసాద కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి, భక్తులకు సేవ చేయాలి, భాగవతం భగవద్గీత చదవాలి, అది భక్తి అంటే. అంతేగాని నాకు కృష్ణుడి ఇష్టం భక్తి ఉంది నేను కృష్ణుడిని చూశాను అదంతా కేవలం మోసం చేయడం. కృష్ణుని చూసినాడు ఎవడు కూడా ఇంద్రియ భోగం చేయడం, ఇంకా భౌతిక కోరికలు అనేవి ఉండవాళ్ళు చూస్తే. ఇదన్నమాట పరీక్ష, ఎలా తెలుసుకోవచ్చు భక్తుడు ఎవరు అనేది. ఈ విధంగా ఎవరైతే ఎవరిలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళు భక్తులు, ఎవరిలో అయితే ఇవి ఉండవో వాళ్ళు అభక్తులు. వాళ్ళకి వేదాల యొక్క సారం ఇంకా అర్థం కాలేదు. వాళ్ళు పండితులు అని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు అపండితులు, పండితులు కాదు. హరే కృష్ణ.
కృష్ణ భక్తి భావంలో ఉన్నప్పుడు అన్ని మంచి లక్షణాలు వస్తున్నాయి, అన్ని బాగానే ఉంటది, కానీ అన్ని చేయగలుగుతున్నా కానీ మరి ప్రసాద సేవ ఒకటి కష్టం అవుతుంది, దానికి ఏం చేయాలి? బయట ఏమన్నా తినాలన్నా ఏం చేయాలన్నా.
అంటే ఇక్కడ ఏంటి ప్రశ్న అంటే కృష్ణ భక్తి, కృష్ణ భక్తి చేయడంలో మిగతావన్నీ పాటించడం తేలిగ్గానే ఉంది. అంటే జపం చేయడం కానీ, పుస్తకాలు చదవడం కానీ, ఏకాదశి చేయడం కానీ పర్వాలేదు, కానీ రోజు ప్రసాదం తీసుకోవడమే కష్టంగా ఉంది అంటే మనలో ఇంకా కృత నిశ్చయం లేదు అని అర్థం. అంతే, కృత నిశ్చయం లేదు, ప్రసాదం మాత్రమే తీసుకొని ఉండాలి. కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది, ఎందుకని కొన్నిసార్లు ఉపవాసం ఉండాల్సి వస్తుంది, ఒక పూట కొంచెం ఆలస్యం అవుతుంది మొదట్లో, కానీ ఆ కృత నిశ్చయంతో ఉంటే కృష్ణుడు పరీక్షించేది అదే మనలో, వీడు నిజంగా నా భక్తి చేద్దాం అనుకుంటున్నాడా, ఊరికే పైపై మెరుగులుగా చూపిద్దాం అనుకుంటున్నాడా. కానీ మనం తీవ్రమైన కోరికని పెంచుకుంటే మొదట్లో కష్టం అనిపించినా కృష్ణుడు ఆ కష్టాన్ని చూసి ఆనందించి ఇంకా మీకు అటువంటి కష్టాలు ఇంకెప్పుడు లేకుండా చేస్తాడు, అంటే ఎప్పుడు ప్రసాదం ఉండే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాడు కృష్ణుడు. నిజానికి కృష్ణుడు చేస్తేనే మనకి ఇవన్నీ లభిస్తున్నాయి కృష్ణుడి కృప వల్లనే. కాబట్టి మనం అటువంటి కృత నిశ్చయం ఎవరిలో ఉందో, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మనం వాళ్ళు చెప్పేది వినాలి, ఆచరించాలి, అప్పుడు మనకి అన్ని కూడా లభిస్తాయి, అందులో ఏమీ సందేహం లేదు.
మనం ఇలాగా సపరేట్ గా మీలాగా ఉంటే అది లభ్యం ఉంటుంది.
అందుకనే ఏమంటున్నారంటే గృహస్థుడిగా ఉన్నాం భౌతికంగా ఉండిపోయాం అని అనుకుంటారు. అందుకని ఏం చెప్తున్నారంటే అనుకూల్యస్య సంకల్ప, మనం గృహస్థుడిగా ఉన్నాం కానీ రోజు నెలకి 20,000 వస్తే మనం జీవనం గడుస్తుంది అనుకోండి, కానీ మనం 20,000 కోసం పరితపించాం, 40,000 కోసం పరితపిస్తాం. ఆ 40,000 కోసం పరితపించడానికి మిగతా ఎక్స్ట్రా 20,000 రావడం కోసం ఏం చేయాలి? ఇంకా ఎక్కువ కృషి చేయాలి. ఆ ఎక్కువ కృషి చేసేది ఏదైతే ఉందో ఆ సమయాన్ని భగవంతుడి నైవేద్యం మనం స్వయంగా వండుకోవడానికి ఉపయోగించవచ్చు, ప్రయత్నం అవసరం లేదు. అది ఆపేసి ఇది చేస్తే సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, ఇంతటితో ఆగిపోకుండా, లేదా అంటే ఇది ఒకటి ఉదాహరణ, అలా కాకుండా నేను నా బంధువులకు కూడా సహాయం చేస్తాను, లేదా దేశానికి చేస్తాను, అంటే భక్తి చేస్తూనే బంధువులకి సహాయం చేస్తాను, మా తమ్ముడు కూతురికి, లేదా అక్క చెల్లికి, చెల్లి కొడుకుకి, ఇట్లా ఏదో రకరకాల ఇతరులకు కూడా సహాయపడతాననుకోవడం అది మళ్లీ అహంకారం అవుతుంది, ఎందుకని నేను చేయిస్తాను అనుకోవడం. అందుకని అవన్నీ ఆలోచనలు ఆపేసి మనం ఏం చేయాలి, ఆ సమయాన్ని ఇటు పెట్టాలి. ఎంతైతే మనకు అవసరమో అంతే పని చేయాలి, కానీ మనం ఎక్కువ పని చేస్తుంటాం అవసరం లేని వాటి కోసం, అది ధనం కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. కాబట్టి అది ఆపేసి మనం కృష్ణుడి కోసం చేయడానికి ప్రయత్నం చేయాలి, చేయగలం. అలా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నాం చేస్తామో తప్పకుండా చేయగలం, అందులో ఏమి సందేహం లేదు. అది
మనం ఏ ప్లేస్ లో కూర్చుంటే ఆ ప్లేస్ లో ఒక పండు దేవుడికి నైవేద్యం మనసులో ఊహించుకుని అదే మనం తెలుసు.
అలా కాదు, మనసులో కాకుండా మన దానికి కొన్ని మంత్రాలు, కొన్ని పద్ధతులు, మనం ఏ విధంగా అయితే తింటామో భగవంతుడు కూడా అదే విధంగా తింటాడు కాబట్టి దానికి కూడా భగవంతుడికి ఆ సమయం ఇచ్చి భగవంతుడి ఫోటోనో లేదా విగ్రహమో దానికి నైవేద్యం అర్పించి దాని పద్ధతి ప్రకారం చేయాలి. అది
సమాచారం అంటున్నాం కదా, మరి తోటి వాళ్ళు యొక్క బంధువులు ఫంక్షన్ కాటికి ఎలా వస్తుంటుంది మరి అప్పుడు ఏ విధంగా?
ఏమిటంటే ఇది ఈ కృష్ణ భక్తి చేయడం అనేది మాయతో యుద్ధం లాంటిది. మాయ తరఫున ఎవరున్నారు? అందరూ మాయ తరఫునే ఉన్నారు, ఇతరులందరూ. కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయడం లాంటిది ఇది. కాబట్టి పోరాడాలి. పోరాటంలో మన తరఫు నుండే చాలా తక్కువ మంది, మన తరఫున చాలా తక్కువ మంది ఉన్నట్టుగా మనకు కనబడతారు ఎవరు భక్తులు. కానీ గొప్ప శక్తి గల ఒక వ్యక్తి ఉన్నాడు, కృష్ణుడు. వీళ్ళందరినీ కూడా నియంత్రించగలడు. కాబట్టి ఏవైతే మనకి అవమానాలు లేదా వాళ్ళు నిందించడము, వాళ్ళు మనల్ని చులకం చేసి చూడడం, అవన్నీ కూడా మనం సహిస్తూ ఉండాలి. ఎందుకని ఇవన్నీ వస్తున్నాయంటే మనం పూర్వజన్మలో చేసిన పాపమే ఆ విధంగా నింద అవమానాలు అవన్నీ వాళ్ళ ద్వారా వస్తున్నాయి. కాబట్టి అవన్నీ మన యొక్క పాపంగా తీసుకుని వాటిని సహిస్తూ ముందరకెళ్ళాలి. అంతేగాని వాళ్ళేదో అనుకుంటున్నారు, వాళ్ళేదో మనల్ని తిడుతున్నారు, లేదా మన యొక్క కార్యక్రమానికి వాళ్ళు రారు అంటే పోనివ్వండి. మన కార్యక్రమానికి భక్తులు వస్తారు. మన కార్యక్రమానికి కృష్ణుడు ఉన్నాడు. వాళ్ళ కార్యక్రమానికి ఎవరున్నారు? అందరూ బద్ధజీవులే. ఇదే విషయం ఏంటంటే, ఈ విషయం ఈ మధ్యన జరిగింది. ఇద్దరు భక్తులు ఒక కార్యక్రమానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ పక్కన వాళ్ళు అన్నారంట, ఒక ఇద్దరు భక్తుల్లో ఒక భక్తుడు కొంతకాలం ముందల నుంచి భక్తి చేస్తున్నాడు, కొత్తగా ఇంకొక అతన్ని తీసుకెళ్ళారు, ఇద్దరు కలిసి వెళ్ళారు. కొత్తగా ఉన్న వ్యక్తిని, కొత్తగా భక్తుడు అవుతున్న వ్యక్తిని అన్నారు, పాత భక్తుడు భక్తుడితో ఈ విధంగా అన్నారు, ఏమని, నువ్వు పాడైంది కాక ఇతను కూడా పాడు చేస్తున్నావా? వాళ్ళు ఏదో వివాహానికి ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, ఇతను కూడా పాడు చేస్తున్నావా అని అన్నారంట. కానీ మనం చూస్తే ఎవరైతే పాడు చేస్తున్నావా అన్నాడో వాడు పెద్ద మూర్ఖుడు. ఎందుకని, వాడు మాంసం తింటాడు, మద్యం తాగుతాడు, వీలైతే వ్యభిచారం జూదం కూడా చేస్తుంటాడు. ఎవరు పాడయ్యారు ఇప్పుడు? ఈ భక్తుడు పాడయ్యాడా అవతల వ్యక్తి పాడైనాడా? భక్తుడు పాడయ్యాడు. అన్నవాడు పాడయ్యాడు. అన్నవాడు ఏమంటున్నాడు? నువ్వు పాడైంది కనుక ఇతరులు కూడా పాడు చేస్తున్నావు అంటున్నాడు. అవతల ఏం చేస్తున్నాడు? ఇతరులు కూడా భక్తులను చేస్తున్నాడు. ఎవరు? అదే చెప్తున్నాను నేను. ఎవరైతే చెప్తున్నాడో అతను భక్తిని చేయనివ్వట్లేదు, కాబట్టి అతను పాడయ్యాడు. భక్తుడు కాదు పాడైంది. ఎందుకని, అతనిలో అన్ని అవలక్షణాలు ఉన్నాయి. కానీ అతను ఏమనుకుంటున్నాడు? నేను చేసేది మంచిది, మద్యం తాగడం మాంసం తినడం మంచి పని, కాబట్టి అనుభవించాలి, ఇదే ఆనందం, ఇదే జీవితం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ జీవిత లక్ష్యాన్ని వదిలేసి నువ్వేదో కృష్ణ రామ అంటే ఏమొస్తుంది? వాడికి ఆత్మజ్ఞానం లేదన్నమాట. పూర్తిగా శరీర చేతనం, అంత కామం వాడికి. కాబట్టి ఈ విధంగా మాన అవమానాలు అనేవి ఉంటాయి. కొన్నిసార్లు జనం అభినందిస్తారు కూడా, ఓ మీరు భక్తులే చాలా మంచిది, మంచి పని చేస్తున్నారు. కానీ రెండింటినీ కూడా సమానంగా తీసుకుంటాడు భక్తుడు, తీసుకోవాలి. ఎందుకని, ఒకటి కీర్తించడం, ఒకటి అవమానించడం, ఆ రెండు దేనికి జరుగుతున్నాయి? శరీరానికి జరుగుతుంది. వాళ్ళు నిజంగా మనల్ని ఎప్పుడు చూడడం లేదు. మనం ఎవరం? మనం ఆత్మలం, కృష్ణుడి యొక్క సేవకులం. మనల్ని కృష్ణుడి సేవకుడిగా వాడు ఎప్పుడు చూడడం? ఏదో కృష్ణారామ అంటున్నాడు వీటికి పిచ్చి ఎక్కింది అనుకుంటారు. మనం ఆత్మని వాడికి తెలియదు, వాడే ఆత్మని వాడికి తెలియదు. కాబట్టి వాడు ఎప్పుడు చూసేది మన శరీరాన్ని, వాడు అనేది కూడా మన శరీరాన్ని. కాబట్టి భక్తుడు అవన్నీ కూడా పట్టించుకోడు, ఇంకా నవ్వు ఊరుకుంటాడు వీడికి ఇంకా తెలియట్లేదని. ఇంకా సాధ్యమైతే అతను ఏం చేస్తాడు? బాధపడతాడు, అరే వీడికి ఇంకా తెలియడం లేదు, ఎప్పుడు తెలుస్తుంది వీడికని భక్తుడు. అలా బాధపడుతున్నప్పటికీ అతని ఆనందం ఏది తగ్గదు, అతనిలో ఉన్నది ఆత్మానందం తగ్గిపోదు. అది కృష్ణుడిలో ఉంది కాబట్టి భక్తుల్లో కూడా అదే లక్షణం వస్తుంది. కృష్ణుడు ఎప్పుడు కూడా సచ్చిదానంద విగ్రహం ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, కానీ బద్ధజీవులు చూసి బాధపడుతూ ఉంటాడు, వీళ్ళు ఎప్పుడు తిరిగి నా దగ్గరకు వస్తారు, ఈ దుఃఖాలయంలో ఎంతకాలం ఇలాగా మగ్గిపోతూ ఉంటారు. కాబట్టి ఈ బంధువులు అనేవి వాటన్నిటి గురించి కూడా మనం పట్టించుకోకూడదు. మనం తప్పు చేయనంత వరకు వాళ్ళకి ఆపద లేదా వాళ్ళకి ఇబ్బంది కలిగించుకున్నంత వరకు ఏమి పట్టించుకోవసరం లేదు. మనం వాళ్ళకేం ఇబ్బంది కలిగించడం లేదు. ఉదాహరణకి మనం వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తినం, వాళ్ళకి ఇబ్బంది ఏముంది మనం తినకపోతే?
అలా కాక
కుదరదు. కృష్ణుడు తినడది ఎవరో చేసింది కామం తోటి కృష్ణుడు తినడు. కృష్ణుడు ఏమంటున్నాడు, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చేది, అంటే భక్తితో ఎవరైతే నాకు ఇస్తారో తింటానంటున్నాడు. కానీ వాళ్ళు భక్తితో వండలేదు కదా, అది ప్రవచనం జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో లేదా వక్త ఎవరైతే సమాధానం చెప్తున్నారో వాళ్లే మాట్లాడాలి. అది వాళ్ళ ఆనందం కోసం, వాళ్లకు రుచిగా ఉందా అని మధ్య మధ్యలో రుచి చూస్తూ వాళ్ళ మనసులో ఆలోచిస్తూ ఆ విధంగా బాగా రుచిగా ఉండాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి, రుచికరమైన పదార్థం ఇచ్చారు అని ఆలోచిస్తూ వాళ్ళు తయారు చేస్తారు. కానీ ఇది కృష్ణుడి కోసం అని ఎప్పుడు వాళ్ళు అనుకోరు. కానీ భక్తులు వండేటప్పటి నుండి ఇది కృష్ణుడి కోసం, కృష్ణుడు తినాలి, కృష్ణుడు తిన్న తర్వాత భక్తులకు కూడా ఉండాలి అనే ఆలోచనతో చేస్తారు భక్తులు. కాబట్టి అది కృష్ణుడు తినడం. అదేవిధంగా మనం బయట ఏదో చాలా మంది వండినవన్నీ తీసుకొచ్చి కృష్ణుడికి నైవేద్యంగా రకరకాల కొలి దగ్గర మందిరాల్లో చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఇస్తారు. అసలు అక్కడికి దేవతలు కూడా తినరు చెప్పాలంటే, ఏమి చాక్లెట్ బిస్కెట్లు. నిజానికి దేవతలకు కూడా అర్చనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, వినాయకుడికి దుర్గకి వీళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, శాస్త్రం ప్రకారం వాళ్ళకి అర్చించే విధానం ఉంది. అంతేగాని చాక్లెట్లు బిస్కెట్లు ఏవి పెడితే అవి తీసుకొచ్చేసి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకోరు అదనమాట. కాబట్టి ఇది కష్టంతో కూడుకున్నది కృష్ణ చైతన్యం అనేది కష్టమే. కానీ ఆ కష్టం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి దివ్యానందం, శాశ్వతమైన జీవితం వస్తుంది. అదే తపస్సు. తపస్సు లేనిది ఏమీ సాధించలేము. మన ఒక వ్యాపారస్తుడు పొద్దున్నే 4 గంటలకు లేస్తాడు, పాల వ్యాపారస్తుడు. అదే పాల వ్యాపారం లేని రోజు ఉంది, సెలవు రోజు లేవమానండి. ఎందుకని, ధనం 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 వస్తుంది వ్యాపారం చేస్తే, అవునా కదా. అదేవిధంగా మనం కూడా కృష్ణుడిని చేరుకొని కృష్ణుడి సేవ చేయడం కోసం మనం కూడా తపస్సు చేయాలి, అంతే. అదే నిజమైన యోగం, అదే నిజమైన సన్యాసం. సన్యాసం అంటే ఇంద్రియ భోగం వదిలేయడం. ఏంటి, ఉదయాన్నే 7 గంటల వరకు నిద్రపోవడం అనేది ఇంద్రియ భోగం. కానీ బ్రహ్మముహూర్తం లెగవడం అనేది సన్యాసం, అదే యోగం. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై. శీల ప్రభుపాదకి జై.